గతాంశంలో మనం యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మొదటి భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు ధ్యానించగలిగాం. దయచేసి బైబిల్ని ఎలా చదవాలి అన్న అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దయచేసి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనానికి వద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో అది 13వ వచనంలో సగభాగం 2వ భాగాన్ని మనం చూస్తే ఇలా రాయబడింది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము నీకు వచ్చును. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని బైబిల్ని ఎలా చదవాలో మన నచ్చినట్టుగా మన అభిప్రాయాన్ని బట్టి ఒక కంక్లూజన్కి రాకుండా దేవుడే, గ్రంథకర్త అయిన దేవుడే తన వాక్యాన్ని ఎలా చదవాలో ఆయనే పొందుపరుస్తా ఉన్నారు. బైబిల్ని ఎలా చదవాలి ప్రభు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్ర వెంబడి సూత్రము, సూత్ర వెంబడి సూత్రముగా నా మాటలు మీకు వస్తాయి అన్నాడు. దీన్ని ఆధారం చేసుకుని మనం 4 విషయాలను గత అంశంలో చూడగలిగాం. ద ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ ని చదువుతా ఉన్నప్పుడు ఒక వచనం యొక్క పై వచనాలు కింద వచనాలను కూడా అర్థం చేసుకుని దాని విషయాన్ని గ్రహించాలని, అలాగే పారాగ్రాఫ్ లో మొత్తం చదవాలని, అలాగే ఆ పుస్తకం మొత్తం కూడా లింక్ అయి ఉంటుందని, 66 పుస్తకాలను కూడా మనం కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటూ చదవాలని 4 విషయాలు చూసాం. ద ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద బైబుల్, ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్, ద కాంటెక్స్ట్ ఆఫ్ ద బుక్, ద కాంటెక్స్ట్ ఆఫ్ ద హోల్ బైబుల్, ఆ 4 విషయాలను కూడా మనం చూడగలిగాం. అయితే 2వ భాగాన్ని మనం చూడాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే బైబిల్ గ్రంథాన్ని దేవుడు పొందుపరిచినప్పుడు ఆది కాండానికి నిర్గమ కాండానికి ఆ లింకు కనబడతా ఉంది. అలాగే మత్తయి సువార్తకి, మార్కు సువార్తకి, అలాగే 4 సువార్తలకి, అపొస్తల కార్యాలకి లింక్ మనకు కనబడతా ఉంది. బైబిల్ని ఈ క్రమ పద్ధతిలో చదవటం మంచి అలవాటే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఆదికాండం నుంచి మలాకి వరకు చదువుకుంటూ రావచ్చు, అలాగే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా చదువుతూ ఉంటే బైబిల్ మనకి అర్థమవుతుంది. కానీ అలా చదివితే మాత్రమే బైబిల్లో పూర్తి విషయాన్ని మనం పరిగణలోకి అర్థం చేసుకోలేము. దాన్ని మించి మనం కొంచెం లోపలికి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. సో మొదటి భాగం ఏంటంటే బైబిల్ని ఒక క్రమ పద్ధతిలో చదవటం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞగా, సూత్రం వెంబడి సూత్రముగా దేవుడు తన వాక్యాన్ని మనకి అందించారు కాబట్టి మనం ఇలాంటి క్రమ పద్ధతిలో చదవటం మంచిది. అర్జున్ ఎస్ఐ గారిని అన్మ్యూట్ లో పెట్టాను, ఒకవేళ నా వాయిస్ రాకపోయినా డిస్టర్బెన్స్ వచ్చినా జస్ట్ నన్ను అలర్ట్ చేయన్నా. అయితే 2వ భాగం, కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నాడు. చాలా మంది దగ్గర మీరు బైబిల్ చదువుతారా అంటే చదువుతామంటారు. ఏం చదువుతారు బైబిల్లో అంటే వాళ్ళ జీవిత కాలం అంతా చదివే ఆ పుస్తకాలు 2 ఉంటాయి. ఒకటి సామెతలు, ఒకటి మొదటి స్థానం ఇచ్చేది కీర్తనలు. మహా చదవడానికి ట్రై చేస్తే సామెతలు. ఆ 2 పుస్తకాలను దాటి ఇంకెక్కడికి వెళ్ళరు. సంవత్సరం 150 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి 5 నెలలు కవర్ అయిపోతాయి అన్నమాట సామెతలు, కీర్తన గ్రంథం నుంచి. అదొక 31 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక నెల కవర్ అయిపోద్ది 6 నెలలు. సంవత్సరానికి 2 సార్లు ఈ 2 పుస్తకాలు చదివితే బైబిల్ చదివేసినట్టే. అలా చదివిన వారికి బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. మనకు నచ్చిన ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకి బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. 2వ మాట, ఒక వాడుక పద్ధతిలో జ్ఞానవేరు వచ్చిన ఆదికాండ మొదటి అధ్యాయం ప్రారంభించి, లేకపోతే మత్తయి సువార్త మొదటి అధ్యాయం ప్రారంభించి డిసెంబర్ 31కి బైబిల్ ఒకసారో బైబిల్ 2 సార్లు లేకపోతే బైబిల్లో సగభాగాను చదవడం కంప్లీట్ చేసి నేను బైబిల్ చదువుతున్నాను అన్నా సరే మీరు పూర్తి విషయాన్ని గ్రహించలేరు. కారణం ఏంటంటే దేవుడు తన వాక్యాన్ని హెడ్డింగ్లు పెట్టి సబ్ హెడ్డింగ్లు పెట్టి ఒక చోట రాయించలేదు. దేవుడు తన వాక్యాన్ని మనం ఎలాగైతే నేలను తవ్వి వజ్రాలను నేలను తవ్వి విలువైన వస్తువులను మనం వెతకడానికి ప్రయత్నం చేస్తాము, అలాగే వెతికేవారుగా మనం ఉండాలని దేవుడు తన వాక్యాన్ని ఒకేసారి ఒక చోటే రాయించకుండా భక్తుల చేత ఒకరి చేత కొంత విషయాన్ని మరొకరి చేత మరొక కొంత విషయాన్ని ఆయన రాయిస్తూ వచ్చారు. కారణం మనం దాన్ని పట్టుకోవాలి, మనం దాని కొరకు మనసు పెట్టాలి, మనం దాని కొరకు ఆసక్తిని కనపరచాలనే దేవుడు తన మాటలను అలా ఉంచినట్టుగా వాక్యంలో మనం చూడగలం. కొంత అచ్చట కొంత ఇచ్చట, అంటే ఒక విషయాన్ని మోషే ద్వారా మాట్లాడితే మరొక విషయాన్ని యెషయా ద్వారా మాట్లాడారు, మరొక విషయాన్ని యిర్మీయా ద్వారా మాట్లాడారు, మరొక విషయాన్ని పేతురు ద్వారా మాట్లాడారు. వీరందరూ ఆ విషయం కొరకు ఏం చెప్పారు అన్న దాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే బైబిల్ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే బైబిల్ మనకి అర్థం కాకుండానే ఉండిపోతుంది. కాబట్టి పిల్లరా, ఉదయకాల సమయంలో ఏదైతే మనం వింటున్నామో అది మీ అందరికీ చాలా ప్రయోజనకరమైనది. దయచేసి మనసు పెట్టి వినవలసిందిగా ప్రాణపూర్వకంగా కోరుతా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞగాను సూత్ర వెంబడి సూత్రం గాను ఇచ్చారు. అది ఎలా చదవాలో గత అంశంలో మనం చూసాం. రెండవ భాగానికి వస్తే కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నాడు. కొంత ఇచ్చట కొంత అచ్చట అన్న దాన్ని అర్థం చేసుకోవడానికి చిన్న ఎక్సర్సైజ్ మనం చేస్తే ఆ మాట యొక్క భావం ఏంటో మనకు అర్థమవుతుంది. దాని కొరకు ఈ ఎక్సర్సైజ్ కొరకు నేను రక్షణ అన్న మాటను తీసుకుంటా ఉన్నాను. అంటే ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఏం చేయాలి, ఒక వ్యక్తి ఎప్పుడు రక్షించబడతాడు. సహజంగా మనందరికున్న అవగాహన ఏంటంటే బాప్తీసం పొందితే రక్షించబడతాము అన్నది మనకున్న ఒక భావన. బాప్తీసం పొందితే రక్షించబడతాము అన్నది సహజంగా మనకున్న భావన. సరే మరి బాప్తీసం పొందితేనే రక్షించబడతారని అంటున్నారు కదా, ఎందుకు మీరు అలా అంటున్నారంటే దానికి మనకు ఒక ఆధారం ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వచనానికి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వచనాన్ని చూద్దాం. అక్కడ ఆ మాట సాక్షాత్తు ప్రభువే చెప్పారు కాబట్టి ఆ మాటని ఆధారం చేసుకుని మనం ఈ మాట అంటా ఉన్నాం. సరే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వచనంలో ఇలా అన్నాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఈ మాటను ఆధారం చేసుకుని ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి, ఎప్పుడు ఒక వ్యక్తి రక్షించబడ్డవాడు అవుతాడంటే బాప్తీసం పొందినప్పుడు అని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, బాప్తీసమే రక్షించబడ్డానికి ప్రాధాన్యమైంది, బాప్తీసం పొందితే సరిపోతుంది అని అనుకుంటే మరొక వాక్యాన్ని నేను మీకు చూపించాలి. మరొక వాక్యాన్ని నేను మీకు చూపిస్తున్నాను. రోమా పత్రిక 10వ అధ్యాయము 13వ వచనానికి వెళ్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 13వ వచనానికి వెళ్దాం. 10:13లో ఇలా అన్నాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును అన్నాడు. ఇక్కడ ఇక్కడ రక్షించబడాలంటే ఏం చేయాలి ప్రభు అంటే అని అంటాడు, ప్రార్థన చేయాలి అంటాడు. ఒక వ్యక్తి ఏమో బాప్తీసం పొందడానికి రక్షించబడడానికి ఏం చేయాలి అంటే బాప్తీసం పొందితే సరిపోద్ది అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే మార్కు సువార్త 16:16 వాక్య భావం. మరొక ఆయన ఏమో ప్రార్థన చేస్తేనే రక్షించబడతారు, ప్రార్థన చేయాలి అంటున్నాడు. దానికి కారణం రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మరొక వ్యక్తిని అడుగుతాము, ఆయన ఏమంటాడు, మరొక మాటని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటారు ఒకసారి ఆతో పాటు అండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనానికి వెళ్దాం. అక్కడ ఇలా రాయబడింది, 24:13లో అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను. ఇక్కడ అంటాడు అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఒకరేమో బాప్తిజం పొందితే రక్షించబడతామంటున్నారు, మరొకరేమో ప్రార్థన చేస్తే రక్షించబడతాము అంటున్నారు, మరొకరేమో అంతవరకు సహిస్తేనే రక్షించబడతాము అంటున్నారు. మరొక మాట మీకు చూపించాలి, అదే రామపత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. రామపత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయం 10వ వచనంలో ఏలు అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. నోటితో ఒప్పుకుంటేనే రక్షణ అంటాడు ఈయన. ఈ 4 మాటలను మన కళ్ళ ముందు పెట్టుకొని ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, రక్షించబడాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే రక్షించబడతాం? బాప్తిజం పొందితే రక్షించబడతామా, ప్రార్థన చేస్తే రక్షించబడతామా, నోటితో ఒప్పుకుంటే రక్షించబడతామా, అంతవరకు సహిస్తే రక్షించబడతామా? ఈ 4 మాటల్లో ఏది సత్యం? ఒకవేళ నాకు బైబిల్ ఎలా చదవాలో అర్థం కాకపోతే నా వాదన వితండ వాదన. నేను అంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ బాప్తిజం పొందాల్సిందే, బాప్తిజం పొందకపోతే రక్షించబడరు, బాప్తిజం పొందితే చాలు రక్షించబడతారు కాబట్టి వాడు తాగుబోతైనా తిరుగుబోతైనా వాడికి దేవుని కోసం తెలిసినా తెలియకపోయినా వాడిని ప్రేమిస్తున్నాను కాబట్టి మా నాన్న చనిపోయే లోపు ఒకసారైనా నీళ్ళలో ముంచేయాలి, పాస్టర్ గారికి ఏదో విధంగా బతిమాలు ఏదో విధంగా ఒప్పించి బాప్తిజం ఇచ్చేయాలి అని బాప్తిజం పొందాడు కాబట్టి నా గుండె ఏమిటంటే మా నాన్న బాప్తిజం పొందాడు రక్షించబడతాడు. ఆ మాటను పట్టుకొని రక్షించబడాలంటే బాప్తిజం పొందితే సరిపోతుంది అంటే అది సబబేనా? ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుని బాప్తిజంలో ఏమీ లేదు, నీళ్ళలో ఏమీ లేదు, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడం ఎప్పుడైతే అలవాటు అయిందో ప్రార్థన చేసిన వాడు దేవునితో సంభాషిస్తున్నాడు కాబట్టి అతడు ఖచ్చితంగా రక్షించబడతాడు అని ఒకవేళ అంటే దానికి ఆధారం ఏంటంటే రోమ 10:13. పిల్లరా ఒక మాట మనం చూసి మనం ముందుకు వెళ్దాం. 119వ కీర్తన 160వ వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన 160వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఇలా రాయబడింది, నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. ఏది సత్యము, దేన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏ మాట మీద నేను నిలబడాలి అన్న ప్రశ్న మనం వేసుకుంటే బైబిల్ గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్న మాట, నేనిచ్చిన నా వాక్యం యొక్క సారాంశం సత్యం. వాక్యాన్ని ఒక వాక్యాన్ని పట్టుకొని ఏలబడుతూ ఈ వాక్యమే సరైంది దీన్ని బట్టి రక్షణకు వెళ్ళిపోతాం అనుకుంటే నీకు బైబిల్ అర్థం కాల. ఒక విషయం మీద దేవుడు తన భక్తులతోటి ఏమని పలికించాడో అని అన్ని మాటలు తీసుకొచ్చి ఒక చోట పెట్టుకొని ఆ అన్ని మాటల్లో ఒక మాట మరొక మాటకి వ్యతిరేకించకుండా ఏకీభవిస్తూ వస్తున్న సారాంశం ఉంటుంది, దాన్నే సత్యము అంటారు దేవుడు చెప్తున్నమాట. వాక్యం సత్యము అనలేదైనా వాక్య సారాంశం సత్యము అన్నాడు. ఈ 4 వాక్యాల్లో ఒక వాక్యం తప్పు మరొక వాక్యం రైట్ అని కాదు, 4 వాక్యాలు రైతే, 4 వాక్యాలు సరైనవే. 4 వాక్యాలు ఎలా సరైనవి అంటే మళ్ళా చెప్తున్నాను, ఎలా సరైనవంటే అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తి రక్షించబడాలంటే మొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి లేదా వినాలి. ఆ విన్న వ్యక్తి ఆ వాక్యాన్ని నిజమని, ఆ వాక్యానికి కర్త అయిన దేవుడు నిజమని తన హృదయంలో విశ్వసించాలి. విశ్వసించిన వ్యక్తి ఆ యేసుక్రీస్తుయే ప్రభువు, నా జీవితానికి ప్రభువు, నా ఇంటికి అధిపతి అని ఆయన్ని ఒప్పుకోవాలి. విన్నవాడు, విశ్వసించిన వాడు, నోటితో ఒప్పుకున్నవాడు అక్కడితో ఆగిపోకుండా ఆయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోకి బాప్తీసం తీసుకోమని ఆజ్ఞాపించాడు కాబట్టి బాప్తీసం అనుభవంలోకి రావాలి. బాప్తీసం తీసుకున్నప్పుడు నీళ్ళలో మునిగిపోయాను కాబట్టి నాకు టికెట్ దొరికేసింది, పరలోకం సీట్ రిజర్వ్ అయిపోయింది, నేను సరాసరి పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పి కూర్చోకుండా ఆ దేవుణ్ణి సేవించటము ప్రార్థించటం అతను వాడుకగా చేసుకోవాలి. ఆ ప్రార్థన ఎప్పటిదాకా వెళ్ళాలంటే అంతవరకు తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. రక్షణ ఒకసారి పొందితే సరిపోయింది, ఒకసారి బాప్తిష్యం తీసుకున్నాం కాబట్టి రక్షించబడ్డామంటే మత్తయి గారు అడ్డొస్తాడు, ఆయన అంటాడు అంతవరకు సహించిన వాడెవడో, మత్తయి 24:13 చూసాం కదా, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను అంటాడు. ఈ ప్రాథమిక దశలో ప్రారంభ దినాల్లో బాప్తీసం తీసేసుకున్నాను, బైబుల్ చదివాను, ప్రార్థన చేసుకున్నాను, మందిరానికి వెళ్తా ఉన్నాను, నేను విశ్వసించాను, ఒప్పుకున్నాను, ప్రకటించేసాను, పరలోకానికి వెళ్ళిపోయానంటే కుదరదు, అంతవరకు సహించాలని చెప్పేసి ఆయన అంటాడు. ఒక మాట మీకు చూపించి ముందుకు వెళ్దాం. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 వెళ్దాం. అక్కడ ఇలా అన్నాడు, కాగా నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు గాని మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎలాగా? భయముతోనూ వణుకుతోనూ. రక్షించబడ్డ వ్యక్తి ఎప్పుడు ఎలాంటి అవగాహనలో ఉండాలంటే ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి పాత జీవితానికి స్వస్తి చెప్పాను, ఒకసారి నా గత జీవితం అంతటినీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, దేవా నేను నీ కొరకే బ్రతుకుతాను అని అన్నాను. ఒకవేళ మరలా నేను సాతాను పెట్టే ప్రలోభాలకు లొంగిపోతానేమో, నేను వాడితో దోస్తీ చేస్తానేమో, రాజీ పడిపోతానేమో, నేను నా ప్రభు వద్దకు వచ్చి బాప్తీసం తీసుకుని ప్రభువా నా జీవితాన్ని సమర్పించాను అన్నాను, నేను ఏమాత్రమన్నా పడిపోతున్నానేమో అని ఎప్పటికప్పుడు మనను మనం పరీక్ష చేసుకుంటూ ఆ రక్షణను గట్టిగా చేతబట్టి రక్షణను కొనసాగించండి అన్నారు. ఎప్పటిదాకా? అంతవరకు. మీకు అర్థమైంది అనుకుంటాను. మన ముందు ఉంచబడ్డ ఈ 4 వాక్యాల్లో ఒక వాక్యం సరి అయింది అనడానికి లేదు, 4 వాక్యాలు సరి అయినవే. 4 వాక్యాలు ఎట్లా సరి అయినవంటే ఒక విశ్వాసి తన రక్షణను కొనసాగించినప్పుడు వచ్చే స్టేజెస్ కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. మొదటగా విశ్వసించాలి, ఆ నోటుతో ఒప్పుకోవాలి, బాప్తిష్యం పొందాలి, ప్రార్థన చేయాలి, అంతవరకు సహిస్తూ ఉండాలి, రక్షణను కొనసాగిస్తూ ఉండాలన్నాడు. మీకు ఈ మాట ఇంకా అర్థం కావడం కొరకు ఒక ఎగ్జాంపుల్ ని మీ ముందుంచడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం చూద్దాం అపొస్తలుల కార్యాల గ్రంథము 16:30 వెళ్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథము 16:30 వెళ్దాం. ఈయన మన కేటగిరే జైలర్, జైలధికారి ఆయన మాట్లాడుతున్న మాట అపొస్తలుల కార్యాల గ్రంథము 16:30 వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను, ఆయన ఇదే అడిగాడు. నేను రక్షించబడాలంటే ఏం చేయాలయ్యా అన్నది ఆయన ప్రశ్న. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్న ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం పౌలు భక్తుల ద్వారా దేవుడిస్తున్నాడో మనం చూస్తే 31:1 ఇలా అన్నాడు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు అన్నాడు. ఆయన రక్షణ పొందుదురని చెప్పి అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నేను రక్షించబడాలి, నేను రక్షించబడాలంటే నన్ను ఏం చేయమంటావు అంటే 31:1 అంటాడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అన్నాడు. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకో అన్నాడు. మన భాషలో మాట్లాడదాం, నమ్ముకున్నవాడు పరలోకానికి వెళ్ళిపోతాడా, రక్షించబడిపోయినట్టేనా? అసలుకి రక్షణ అంటేనే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడమే రక్షణ. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడమే రక్షణ. పాతాల నుంచి తప్పించబడమే రక్షణ. ఒక వ్యక్తి పాతాల నుంచి తప్పించబడమే రక్షణగా బైబిల్ చెప్తా ఉంటే, నేను పాతాలకు వెళ్ళకూడదు, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నది వాడుక భాషలోకి వచ్చి రక్షణకు డిక్లరేషన్. అది నేను రక్షించబడాలంటే ఏం చేయాలి అన్న ఆ ప్రశ్నకు ఆయన చెప్తున్న మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతామా అంటే, ఒక్క మాటలో నువ్వు ముందు నమ్ము అని చెప్పేసి ఫస్ట్ స్టేజ్ చెప్పాడు. నువ్వు రక్షించబడాలంటే మొదటిగా ఏం జరగాలని నీ హృదయంలో విశ్వసించాలి, నమ్మాలి కాబట్టి నమ్ము అన్నాడు అని అక్కడితో ఆగిపోయాడా? కింద చదువుకుంటే రండి, 16వ అధ్యాయము 31వ వచనంలో ఆ మాట చెప్పాడు కదా. 32వ వచనంలో ఏం చేశాడు? అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిది. రక్షించబడాలంటే విశ్వసించు అన్న ఆయన వదిలేదు. ఆ ఏమేమి చూపిస్తున్నాడు చూస్తే, మొదటిగా వాళ్ళు ఏం చేశారట? బోధించారట. వీళ్ళు బోధించారు, వాళ్ళు విన్నారు. వినటం ద్వారా నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడినని మార్కు 16:16లో చూసాం కదా. వీళ్ళు నమ్మాలి అంటే వినాలి కాబట్టి సువార్త అందిస్తున్నారు, వాక్యం అందిస్తున్నారు. వాక్యం అందించిన తర్వాత 33వ వచనం ఏం చెప్తుందంటే, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. 33వ వచనం ఏం చెప్తుందంటే, పైన ఏమో చెరసాలలో వేసి బొంద వేసి కొట్టించి నీ చెరసాలు అడిపెట్టే. 33వ వచనం చెప్తుందంటే, వాళ్ళని తీసుకొచ్చి ఆ గాయాలు కట్లు కట్టి ఆ గాయాలు తుడిచి వాళ్ళకి సఫరింగ్ చేస్తుంది కూడా ఈ చెరసాలు అడిపెట్టే. ముందు కొట్టాడు, ఇప్పుడు కడుతున్నాడు. ఏమైందంటే అతను విన్నాడు, విన్నదాన్ని విశ్వసించాడు, విశ్వాసం అతను క్రియల్లో కనపరుస్తా ఉన్నాడు. మొదటిగా అతను వాక్యాన్ని విన్నాడు, విన్నవాడు నమ్మాడు, నమ్మిన వాడు ఏం చేశాడంటే తన ఇంటి వారందరితో కూడా బాప్తీసం పొందాడు. 34వ వచనం, అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. అంటే ఆ చెరసాల అధిపతి పౌలు దగ్గరికి వచ్చి, అయ్యలారా, శీలా పౌలు ఉన్నప్పుడు వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలని ప్రశ్నించినప్పుడు ఒక మాటలోనే ఆయన దానికి సమాధానం చెప్పాడు. కానీ ఆ ఒక్క మాట వెనకాల ఏముందో మనం చూసుకుంటూ వెళ్తే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు అని ఒక మాట చెప్పాడు. కానీ ఆ విశ్వాసం ఉంచు అని చెప్పి సుదలేకుండా బోధిస్తున్నారు. కారణం ఏంటంటే, వినాలి, వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వసించిన వారిని బాప్తిస్మల అనుభవంలోకి నడిపిస్తున్నాడు. బాప్తిస్మం పొందిన వాడు తన రక్షణను కొనసాగించడానికి వారికి సఫరలు చేశాడు, ఆనందిస్తున్నాడు, ప్రభువును కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 వాక్యాలను మనం పక్క పక్కన పెట్టుకొని, ఈ 4 వాక్యాల్లో ఉన్న విషయము సత్యమే, ఒక మాటే సత్యం అనడానికి వీల్లేదు. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఇన్ని డినామినేషన్లు రావడానికి కారణం, ఎన్ని వర్గాలు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తాను చెప్పినట్లుగా బైబిల్ని మనం చదవకుండా మనకు నచ్చినట్లుగా బైబిల్ చదవడమే ఈ పెద్ద విపత్తు కారణం. ఆయన ఒక ప్రొసీజర్ చెప్పాడు, ఏ దేవుడైతే ఈ గ్రంథాన్ని రాయించాడో, గ్రంథకర్త అయిన దేవుడే, నా మాన్యువల్ ఎలా చదవండి, నా బుక్ను ఎలా చదవండి అని చెప్పేసి ఆయన గైడెన్స్ ఇచ్చాడు. ఎలాగా? కొంత అచ్చట, కొంత ఇచ్చట. ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు ఒక వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యం మీద పిడివాదం చేయకూడదు. ఈ వాక్యమే కరెక్ట్, ఈ వాక్యం ఉంది కాబట్టి బాప్తిస్మం తీసుకున్నావా, పరలోకం వెళ్ళిపోతావు. ఎట్లా చెప్తున్నావంటే, మార్కు 16:16 ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు అన్నాడు. నువ్వు తాగుబోతువా, తిరిగిపోతావు అన్నాడా? లేదు, యేసుప్రభు నమ్ము, బాప్తిస్మం తీసుకో, పరలోకానికి వెళ్ళిపోతావు అండం కుదరదు. ఒక్క వాక్యం మీద ఆధారపడి ఏ ఒక్క విషయాన్ని మనం విశ్లేషించకూడదు. అలా విశ్లేషిస్తే అది తప్పుడు బోధ అవుతుంది. అందుకే ఒకరేమో ఇది మాకు విశ్వాసం, మరొకరేమో ఇది మా విశ్వాసం అన్నారు. ఎందుకంటే ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి, విశ్వాసం ఒక్కటే బైబిల్ చెప్తున్నప్పుడు ఎన్ని విశ్వాసాలు ఎందుకు వచ్చాయంటే, మనం దేవుని వాక్యాన్ని దేవుడు చెప్పినట్టుగా కాకుండా మనకు నచ్చినట్లుగా చదువుతున్నాం, మనకు నచ్చినట్లుగా దాని భావాన్ని తీసేసుకుంటున్నాం, మనకు ఎలా కనిపిస్తే అలా బైబిల్ని వాడుతున్నాం. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లుగానే మన చేతిలో బైబిల్ తీసుకుని నచ్చినట్లు వివరణ ఇస్తా ఉన్నాం. కానీ ప్రియులారా, అర్థం చేసుకుందో అని మాట్లాడుతున్నమాట. ఈ రెండు విధానాలు చెప్తా ఉన్నాడు. ఒకటి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్ర వెంబడి సూత్రము, సూత్ర వెంబడి సూత్రము. చాలా మంది గొప్ప భక్తుల పరిస్థితి ఏంటంటే జనవరి 1వ తేదీని స్టార్ట్ చేస్తారు ఈ దండయాత్ర. బైబిల్ చదవడం అనే దండయాత్రని జనవరి 1 స్టార్ట్ అవుతుంది. ఈ దండయాత్ర ఎక్కడ దాకా వస్తుంది అంటే జనవరి 31 దాకా వస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీకి వచ్చేసరికి చదువులు పడిపోతారు, అయిపోయింది. మళ్ళా బైబిల్ చదవాలంటే మళ్ళా డిసెంబర్ 31 రావాలి, అప్పుడు కమిట్మెంట్లు తీసుకోవాలి, ఈ సంవత్సరాన్ని బైబిల్ చదవాలనుకోవాలి, మళ్ళా జనవరి 1 స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఆదికన మొదరాజ్యమే. ఆదికన మొదరాజ్యం స్టార్ట్ చేసి దండయాత్ర అది మళ్ళా నిర్గమకాండలోకి వెళ్ళదు, వెళ్ళడానికి ముందే ఆగిపోద్ది. ఎన్నిసార్లు టిప్పు సుల్తాన్ దండయాత్రలు చేస్తున్నాను. ఇందుకే నీ జీవిత కాలంలో ఆదికాండమే చదువుతా కూర్చుంటే మిగతా 65 పుస్తకాలు ఏముంది నీకు అర్థమయ్యేది ఎలాగా? మనకు అన్ని ఆశీర్వాదాలు కావాలి, ఇంకేమి కాకూడదు. ఉదయం లేవగానే కీర్తన గ్రంథం తీసుకోవాలి, కీర్తన గ్రంథంలో వాగ్దానాలు, గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నవి, అవన్నీ తీసుకోవాలి, బైబిల్ చదవాలని తృప్తి. నీ జీవిత కాలం అంతా కీర్తన గ్రంథమే చదువుతా ఉంటే మిగతా 65 పుస్తకాల్లో ఏముంది నీకు అర్థమయ్యేది? ఇప్పుడు సామెతల గ్రంథమే చదువుతా కూర్చుంటే మిగతా పుస్తకాల్లో ఏముంది నీకు అర్థమయ్యేది? ఇప్పుడు నేను ఇలా అంటాను, 10th క్లాస్లో 6 సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు నువ్వు టాపర్, 99, 98, 100 షబాష్. ఒక్క సబ్జెక్టులో 34 ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా? ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా? ఫెయిల్ అయ్యావు. ఎందుకు? 5 సబ్జెక్టులు గొప్పగా సాధించావు, 1 సబ్జెక్టులో 34 మార్కులతో ఫెయిల్ అయ్యావు. 5 సబ్జెక్టులో గొప్ప మార్కులు వచ్చాయని ఎవరు పట్టించుకోరు? యార్ ఫెయిల్డ్ క్యాండిడేట్ అంతే. 6 ఇచ్చినప్పుడు 6 చదవాలి అన్నది మనకు తెలిసిన ప్రిన్సిపల్ అయితే, 66 ఇచ్చినప్పుడు 66 చదవాలి అన్నది ఆ ప్రిన్సిపుల్ కాదా? ఒకళ్ళేమో కొత్త నిబంధనే చదువుతారు, పాత నిబంధన మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి కాబట్టి ఒకళ్ళేమో పాత నిబంధనే చదువుతారు. పిల్లరా దయచేసి అర్థం చేసుకుందాం. దేవుడు తన వాక్యాన్ని మన చేతిలో ఉంచానంటున్నాడు. నా వాక్య సారాంశం సత్యము. నేను ఒకే విషయాన్ని ఒక చోట చెప్పకుండా ఒక విషయాన్ని వేరు వేరు వ్యక్తుల చేత చెప్పించిన కారణం ఏంటంటే, నేను అంటాను బైబిల్ ఒక పజిల్ లాంటిది. నువ్వు జీవిత కాలం అంతా చదివినా సరే తనివి తీరని గ్రంథం. మనం దాన్ని ప్రేమించాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అన్నం కోసం దేవుడు దాబూచులాట్లాగే దేవుని వాక్యాన్ని ఉంచాడు. ఎవరు కలిగిన వారు వారికే ఇవ్వబడుతుంది, లేని వానికి వానికి కలిగింది కూడా తీసేస్తానన్నాడు. అన్యాయంగా నా మాట ఉంటది కానీ దేవుడు ఆ మాట ఎందుకు అన్నదంటే, ఎవరు దేవుడు నాకు దేవుడు ఈ విషయం కొరకు ఏం చెప్పాడో నాకు తెలియాలని చెప్పి పట్టుదలతో చదువుతారో వాళ్ళకి ఇస్తాను అన్నాడు. ఎవరైతే బైబిల్ మనకు అర్థం కాదని కుంటి సాగులు చెబుతూ కూర్చున్నారో వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా జీరో చేసేస్తానంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ఆశక్తితో చదవాలి అన్నది ఆయన యొక్క అభీష్టంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రక్షణ అన్న ఒక మాట తీసుకున్నప్పుడు రక్షణ అన్న సైడెడ్డింగ్ పెట్టి రక్షించబడాలంటే 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ ఎక్కడన్నా రాయించడం రాయించలా. ఒక మాట మార్కులు మాట్లాడుతున్నాడు, ఒక మాట రోమపత్రికలో మాట్లాడుతున్నాడు, ఒక మాట మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు, మరొక మాట ఫిలిప్పీలు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, మరొక మాట అపొస్తల కార్యాలలో మనం చూస్తాం. ఇలా వేరు వేరు వ్యక్తుల చేత రాస్తున్నాడు. అప్పుడప్పుడు ప్రసంగాలు వింటున్నప్పుడు ఆ వాక్యం చెప్తున్నాయన ఒక వాక్యాన్ని ఒక చోట తీసుకుంటాడు, మా ఆ వాక్యాన్ని చెప్తున్నాయన సడన్ గా మరొక పుస్తకంలో మరొక వాక్యం తీయమంటాడు, మరొక పుస్తకంలో మరొక వాక్యం. ఎందుకు ఎలా తీయమంటున్నాడు అంటే, ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక వాక్యం దగ్గర, ఒక గ్రంథం దగ్గర నువ్వు ఆగిపోతే ఆ విషయ పరిజ్ఞానం నీకు రాదు. ఆ విషయానికి సంబంధించిన మాటలు దేవుడు తన బైబిల్లో ఏ ప్రవక్త ద్వారా అయినా ఏ పుస్తకంలోనైనా ఆయన పలికించాడా అన్న ఆశతో ఎప్పుడైతే నువ్వు చూడడం ప్రారంభిస్తావో దేవుడు నీ కన్నులు వెలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు దాని మీద సంపూర్ణ అవగాహన తీసుకొని రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొంత అచ్చట కొంత ఇచ్చట అని చెప్పిన దేవుడి నియమాన్ని మనం తీసుకొని 66 పుస్తకాల్లో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎంత విషయ పరిజ్ఞానం వస్తుందో అర్థం చేసుకున్నాం. దీనికి మీకు బాగా ఉపయోగపడేది బైబిల్ కంటెంట్. బైబిల్ పద కోసం అని చెప్పేసి మార్కెట్ లో ఉంది. కాల్టెకర్ కథలు ఇచ్చిన బుక్స్ లో కూడా చివరిలో పద కోసం ఉంటుంది. కంకడెంట్ అంటే ఒక మాట మనం తీసుకుంటే ఆ మాట బైబిల్లో ఇంకెక్కడైనా రాయబడింది అన్నది వాళ్ళ ఒక కూర్పుగా ఇస్తారు. ఒకే చోట ఈ వాక్యాలన్నీ ఉంటాయి. ఆ వాక్యాలన్నీ ఉంటాయి, వాటిని స్టడీ చేసి వాటిని క్రమ పద్ధతిలో పెట్టుకుని అక్సెస్ చేయాల్సింది మాత్రం నువ్వే. పద కోసం చాలా ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం. కొంత అచ్చుట కొంత ఇచ్చుట అన్న మాటను మనం తీసుకోవడం ద్వారా మనం ఒక అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలమన్న విషయాన్ని చూస్తాం. రెండవ మాట మీకు క్లుప్తంగా చూపించి నేను ప్రార్థనలోకి నడిపిస్తాను. వివాదాలు పరిష్కరించడానికి కూడా ఈ విషయం ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది. వివాదాలను పరిష్కరించడానికి కూడా ఈ మాట చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ చిన్న వివాదాన్ని మీకు చూపించి దానికి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నాతో పాటు రండి యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనానికి వెళ్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనానికి వెళ్దాం. 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అన్నాడు. క్లియర్. బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నమాట. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అన్నాడు. ఆ మాట నమ్ముతున్నారా మీరు? యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తు మాట్లాడిన ఈ మాట మీరు నమ్ముతున్నారా? ఈ మాట వినగానే ఇమీడియట్ గా మనకు పాయింట్లు స్ట్రైక్ అవుతా ఉంటాయి. అదేంటి, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడే, మోషేతో సినాయి పర్వతం మీద మాట్లాడాడే, యాకోబుతోటి దేవుడు ఆ రాత్రి పిలుగులాట్లో మాట్లాడాడే. ఇంతమంది భక్తులు బైబుల్లో దేవుణ్ణి చూసినట్లుగా రాయబడితే ఇక్కడెందుకు ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అన్న మాట అన్నాడు? ఎందుకు ఆయన ఈ మాట ఎలా పలుకుతున్నాడు? అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక మాట అవునని ఒక చోట, ఒక మాట కాదని మరొక చోట మాట్లాడితే దేవుడు ఎట్లా సత్యవంతుడు అవుతాడు? ఆయన సత్యవంతుడిగా మనం ఎలాగా నమ్మగలుగుతాము? కాబట్టి దేవుడు ఎంత మాత్రము అబద్ధం ఆడని దేవుడు, మాట తప్పిన దేవుడు. ఒక చోట అవునని మరొక చోట కాదని ఆయన చెప్పేవాడుగా లేడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 వచనాన్ని చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6:16 వచనాన్ని చూద్దాం. అక్కడ ఇలా రాయబడింది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎప్పుడునూ చూడలేదు అన్నాడు. మళ్ళీ అదే మాట రిపీటెడ్ యోహాను మొదటి అధ్యాయం 18వ వచనంలో ఎవడును ఎప్పుడునూ ఆయన చూడలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్తే, పౌలు భక్తుడు తిమోతికి ఈ పత్రికను రాస్తూ అంటాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. మానవుడు ఆయన్ని సమీపించలేడు, మానవ నేత్రాలు ఆ తేజోమయుణ్ణి చూడలేవు, చూసి మానవుడు బ్రతకలేడు. కాబట్టి కంక్లూడింగ్ వర్డ్ ఏంటంటే, మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎప్పుడునూ ఆయన చూడలేదు అన్నాడు. మరి అలాగైతే ఆదికాండం 32:30 పరిస్థితి ఏంటి? ఆదికాండం 32:30 యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. 32:30 వెళ్దాం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కెనని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. ఎలా ఉంది బైబుల్? ఒక చోటేమో చూడలేదు అన్నాడు, ఎవడనూ చూడలేదు, ఎప్పుడునూ చూడలేదని చెప్పేసి క్లియర్ గా యోహాను సువార్తలో మాట్లాడాడు ఆయన, క్లియర్ గా మొదటి తిమోతి పత్రికలో మాట్లాడుతున్నాడు. ఈ రెండు మాటలు బాగానే ఉన్నాయి. కానీ ఆదికాండం 32:30 ఆయన బల్లగుద్ది మరొక మాట మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూసితిని, ఒక చోట చూడడం కుదరదు అని క్లియర్ గా బలబుద్ధి చెప్పాడు, మరొక చోట క్లియర్ గా బలబుద్ధి చూశానని చెప్తున్నాడు. ఏది రైట్? కొంత అచ్చట కొంత ఇచ్చట ఏ వాక్యము మీకు వచ్చును అన్నాడు. కాబట్టి అసలు యాకోబు చూసింది ఎవరిని? దేవుణ్ణి యాకోబు చూశాను అంటున్నాడు, అది రైతేనా అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటను మనం చూడగలం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని చూద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని చూద్దాం. ఇలా రాయబడింది, తల్లి గర్భ ముందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను, మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయమొందెను. దేవునితో పెనుగులాడాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు, దేవుణ్ణి అతను ఆ రాత్రి దేవుని పట్టుకున్నాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం. కానీ బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, ఆ రాత్రి యాకోబు పెనుగులాడింది దేవుడితో కాదు, దేవుని ప్రతినిధిగా వచ్చిన దూతతో పెనుగులాడాడు. కాబట్టి ఆ దూత తనంతటి తను రాలేదు, దేవుడు పంపితే వచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవునితోనే పెనుగులాడినట్టు లెక్క, దేవుణ్ణే చూసినట్టు లెక్క అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంతేగాని దేవుణ్ణి ఎవడునూ ఎప్పుడునూ చూడలేదు అన్న మాట స్థిరం, అది పొల్లిపోదు. కానీ అబ్రహాం చూసింది దేవుణ్ణి కాదు, దేవుని ప్రతినిధి అయిన దూతను. యాకోబు చూసింది దేవుణ్ణి కాదు, దేవుని ప్రతినిధి అయిన దూతను. పొదలో మోషే చూసింది దేవుని కాదు, దేవుని దూతను. ఇలారా బైబిల్ని అర్థం చేసుకోవడానికి కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్న వాక్యాలు తీసుకొచ్చి ఒక చోట కూర్చగలిగితే బైబిల్లో ఉన్న ఆ విషయ పరిజ్ఞానం మనం అర్థం చేసుకోగలం, రెండు వివాదాలకు పరిష్కారం కూడా చూపించగలం. ఈ ఒక్క పాయింట్ మిస్ కావటం వల్ల డినామినేషన్స్ వస్తున్నాయి. ఆయన అంటాడు, ఆయన చెప్పింది బైబిల్లో ఉంటది, ఈయన చెప్పింది బైబిల్లో ఉంటది, కానీ ఆయన చెప్పేది ఒకలాగుంటది, ఈయన చెప్పేది ఒకలాగుంటది, అర్థం కాదు. అదేంటి, ఒకే బైబిల్ రెండు రకాల భాషలు ఎందుకు చెప్తున్నారంటే, దేవుడు ఒక విషయాన్ని రివీల్ చేసినప్పుడు ప్రోగ్రెసివ్ రివిలేషన్ అంటాం. ప్రోగ్రెసివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేవుడు రివీల్ చేసుకుంటూ వచ్చాడు. అన్నిటినీ సమకూర్చుకొని తెచ్చి మాట్లాడితే ఇద్దరు ఒకటే చెప్తారు, కానీ ఆయనేమో కొన్ని వాక్యాల మేము నిలబడ్డాడు, ఈయనేమో కొన్ని వాక్యం మీద నిలబడ్డాడు. ఆయనేమో ఒకలా చెప్తున్నాడు, ఈయన ఒకలా చెప్తే ఏది రైట్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అసలుగా బైబిల్లో రక్షణ అన్న మాట కొరకు ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడు, ప్రార్థన అన్న మాట కొరకు ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడు, ఉపవాసం అన్న మాట కొరకు బైబిల్లో ఎక్కడెక్కడ ఏమని రాయించాడు. ఒక విషయాన్ని తీసుకొని కొంత అచ్చట కొంత ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చటగా ఉన్న వాక్యాలను తీసుకొచ్చి ఒక్క చోట మనం పెట్టుకొని దేవుని ఆత్మ సహాయంతో చదవగలిగితే అన్ని వాక్యాలు మరింత వివరణ ఇస్తాయి తప్ప ఒక వాక్యము మరొక వాక్యంతో ఖండించడానికి వీల్లేదు. అలాంటి ఖండనకు అవకాశం ఉంటే బైబిల్ గ్రంథం దైవ గ్రంథం కాలేదు. అందుకే కొందరికి బైబిల్లో తప్పులు కనబడుతున్నాయి, కొందరికి బైబిల్లో గొప్ప సత్యం కనబడుతుంది. కారణం, తప్పులు వెతుకుతున్న వాళ్ళు ఒక వాక్యాన్ని పట్టుకుని ఏలబడుతూ ఇది తప్పు అంటున్నారు తప్ప ఆ వాక్యానికి బైబిల్ ఇస్తున్న వివరణ ఏంటో అర్థం చేసుకోవడానికి ఆ సహోదరులు ప్రయత్నించలేకపోతున్నారు. ప్రేమన సహోదరులారా, ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, నా వాక్యము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞగాను సూత్ర వెంబడి సూత్రం గాను నేను రాయించాను, మీరు అలాగే చదవాలి. నేను సామెతల గ్రంథం మాత్రమే చదువుతాను, కీర్తన గ్రంథం మాత్రమే చదువుతానంటే కుదరదు. బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాలు చదవాలి, అన్ని పుస్తకాల్లో దేవుడు నీకేమి అవసరమో అన్ని రాయించాడు. రెండవ మాట, కొంత అచ్చట కొంత ఇచ్చటగా దేవుడు తన వాక్యాన్ని మనకి అందిస్తున్నాడు. కాబట్టి ఒక విషయం మీదకి మనం కంక్లూజన్కి వెళ్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించి బైబిల్లో ఇంకెక్కడ ఏ ప్రవక్త ద్వారా ఏమి రాయించాడో కూడా మనం చూసినప్పుడు మాత్రమే బైబిల్ గ్రంథం మీద ఒక స్పష్టమైన అవగాహనకు రాగలుగుతాము. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించిన గాక.